அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரஹ காதராதுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹ தம் சர்வபூத ஹ்ருதயம் முனிமானதோஸ்மி நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரகோ ரசிகாக புவி பாவுகாக வசுதேவசுதம் தேவம் கம்சசானூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் அதசீ புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் குடிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் உத்புல்ல பத்மபத்ராக்ஷம் நீலஜீமூத சந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ருக்மிணி கேளி சம்யுக்தம் பீதாம்பர சுசோபிதம் அவாப்த துளசி கந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் கோபிகானாம் குசத்வந்தவ குங்குமாங்கித வக்ஷஸம் ஸ்ரீநிகேதம் மகேஷ்வாசம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశ నిరతాయ నమః. ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మ తత్వ రహస్య జ్ఞాయ నమః. ఓం కార్యకార్య ప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంకితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధత్రే నమః. ఓం సర్వతంత్ర స్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకర రూపశ్రుతే నమః. ఓం షణ్మతస్థాపన ఆచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మదఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్న వదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచియే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్య పదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగ విదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరి మహిమ్లే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్ర రాజాఖ్యయంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మక తాటంక తోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. ఓం సర్వ దిగ్విజయ ప్రభవే నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురు భూమండల ఆచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః. ఓం ఋష్య శృంగ పురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరీ ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః. ఓం శ్రీమన్మండన విశ్రాఖ్య స్వయం భూజయ సుండుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం నృసింహ భక్తాయ నమః. ఓం సద్రత్నగర్భ హేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. భాగవతోత్తముడైన కుచేలుడు తనకి లభించినటువంటి సంపదతో సంతృప్తి పొందుతూ కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు ఆయన భార్య పిల్లలు అన్నమో రామచంద్ర అని ఆకులు గుచ్చుకుని ఇంత అన్నం పెట్టు అన్నమే మేము సర్దుకు తింటాము అని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుని తట్టుకోలేక వాళ్ళ ఏడుపు చెవులో సూదులు గుచ్చినంత బాధ కలిగించగా ఒకనాడు భర్త దగ్గరికి వెళ్ళి ఆయనతో అన్నది, పేదరికం పట్టి పీడిస్తోంది, ప్రతి వ్యక్తి ఎప్పుడొకప్పుడు తన జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, పూర్వజన్మ కర్మలు అనుభవించాలి, భూమి మీద ఉన్నంత వరకు ఎంత నిస్పృహతో బతికేవాడైనా, అనగా ఈ ధనాదుల మీద వ్యామోహం లేకుండా బతికేవాడైనా సంసారం నిర్వహించడం కోసం సంపాదించాలట. మళ్ళీ అజ్ఞానంతో ధనము వద్దు అనడం కూడా భ్రమ. సన్యాసాశ్రమంలో ఉన్నవాడు మాత్రమే ధనానికి అతీతంగా ఉండాలి తప్ప గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం కుటుంబ పోషణ ఒకటి ఉంటుందిగా, అందువల్ల పోషణను నిర్వహించడం కోసం ఎంత అవసరమో అంతా చెయ్యాలి. ధర్మరాజు కూడా మనకి అసలు డబ్బు లేకుండా ఉండడం అనేది భ్రమని చెప్పారు. ఈ సృష్టిలో ధనము లేకుండా సృష్టి నడవదు, ఏ కార్యక్రమం నడవాలన్నా ధనం కావాలి, అదే లోకంగా బతకద్దన్నారు తప్ప అది లేకపోతే ఉండలేమనుకుని పిచ్చెక్కినట్టు దాని వెంటపడి విలువలు మర్చిపోతే ప్రమాదం ఉన్నారు తప్ప ఎంతైనా సంపాదించమన్నారు. నీతి శాస్త్రం ఏముందో తెలుసా, రేపు అనేది ఇక నాకు చావు లేదనుకుని రేపు నాకు చావు ఉండదు, నేను ఎప్పుడూ బతుకుంటాను అని సంపాదించాలట. సంపాదించేటప్పుడు అంత కసిగా సంపాదించాలి, కానీ ధర్మకార్యాలు చేసేటప్పుడు మాత్రం సంపాదించేటప్పుడు ఎలా అయితే మృత్యువు లేదనుకుని సంపాదిస్తావో ధర్మకార్యాలు నిర్వహించేటప్పుడు ఇంకొక క్షణం తర్వాత నేను బతుకుండను అనుకుని ఖర్చు పెట్టమన్నాడు. అది ఈ రెండూ ధర్మాలు. అందువల్ల నువ్వు అది మర్చిపోయి కుటుంబ పోషణ పట్టించుకోకుండా గాలికి వదిలితే అది కూడా గృహస్థాశ్రమ ధర్మము కాదు. గృహస్థాశ్రమంలో ధర్మం అనుకుంటే అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించకూడదు. అందువల్ల దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించు. బాలసుఖుడైన అపద్మపత్రనేతృ కాననేగి దారిద్ర్యాంధకార మగ్నులైన మమునుద్ధరింపుము హరికృపా కటాక్ష రవి దీప్తి పడసి మహాత్మా నీవు. నీకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు బాగా పరిచయమని ఆయన మిత్రుడని ఎన్నో పర్యాయాలు చెప్పావు. నీవు జ్ఞానివి కాబట్టి నేను నీకు ఆ విషయం గుర్తు చేయవలసిన అవసరం లేదు. వివాహం అయినప్పటి నుంచి కూడా అతని భార్య అతనితో ఒక మాట అన్నదట. ఏమని, ఏమండి ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో దైవస్వరూపులు ఎవరైనా ఉంటే వాళ్ళ దర్శనం చేసుకుందామంటే వసి వెరిదానా, దైవస్వరూపులు కాదు అసలు దైవమే భూలోకంలో కృష్ణుడు అనే పేరుతో అవతరించింది, ఆయనతో 64 రోజులు కలిసి చదువుకునే భాగ్యం నాకు దక్కింది, ఆయనప్పుడు ద్వారకా నగరాధీశ్వరుడు, ఆ ప్రభువుతో కొంతకాలం కలిసి ఉన్నాను, చదువుకునే రోజుల్లో ఆయన మహాత్ముడని తెలుసు, ఆయన చివరిగా మా గురువుగారు కొడుకుని బతికించినప్పుడు ఆయన అప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని తెలిసింది, తెలిసాక ఆయన దూరం అయిపోయాడు, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళలేదు అని తరచుగా చెప్పేవాట. అందుకని ఇప్పుడు ఆవిడేమన్నది, ఆనాడు బాలసుఖుడు పద్మాక్షుడు భగవంతుడే కృష్ణుడని చెప్పావు, ఆయన దగ్గరికి వెళ్ళు, భగవంతుని దర్శనానికి వెళ్ళి ఏది కోరినా దోషం లేదు, లోక ద్రోహమును తప్ప ఇంక ఏది కోరినా పరమాత్ముడు సంతోషిస్తాడు, వీలుంటే ఇస్తాడు, మనం అర్హులం కాకపోతే అంత కాకపోతే కొంతైనా ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళావంటే దారిద్ర్యమనే కటిక చీకటి ఆ క్షణమే తొలగిపోతుంది. శ్రీకృష్ణుడి యొక్క కరుణ, ఆయన చూపు సూర్యకాంతి, గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుడిని ఒక్కసారి మనం చూసామంటే ఆయన ప్రేమగా మనకేసి చూస్తాడట, ఆ చూసే చూపు సూర్యకాంతి, సూర్యకాంతి రాగానే చీకటి తొలగుతుంది. మన సంసారంలో ఉన్న సకల బాధలు, సంసారంలో ఉన్న దారిద్ర్యం వంటి బాధలు, ఈ మొత్తం బాధలన్నీ కటిక చీకట్లు, ఈ చీకట్లను తొలగజేసే సూర్యకాంతి కృష్ణుని యొక్క కరుణ. కాబట్టి దారిద్ర్యం అనే అంధకారంలో ఇరుక్కుపోయి అందులోంచి బయటకు రాలేకుండా బాధపడుతున్న మమ్మల్ని ఈ అంధకారం తొలగించడానికి హరి యొక్క కృపా కటాక్ష సూర్యకాంతిని పొందిరా అనగానే ఆయన అన్నాడు, నువ్వు అన్నది నిజమే అనుకో, కానీ పెళ్ళికి కూడా ఆయనకి ఆహ్వానం పంపలేదు. నేనంటే ఒక్కే పెళ్లి చేసుకున్నాను, ఆ ఒక్క పెళ్లికి ఆయనకి ఆహ్వానం పంపలేదు. ఆయన ఎన్నో వివాహాలు చేసుకున్నాడు, ఆ పరమాత్ముడు జీవాత్మలతో ఏదో సరదాగా భూలోకంలో ఒక క్రీడ సెలిపాడు, ఆయన మాట వరుసకి నన్ను పిలవలేదు. ఇన్నాళ్ళకి నాకు దారిద్ర్యం ఉంది కదా అని పాత పరిచయాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళ్ళడం ఎలాగా అన్నాడు. లోపల కొంచెం మొహమాటం మళ్ళీ, ఇన్నాళ్ళు ఆ భగవంతుడిని సొంతానికి ఏం అడగలేదు,
కనీసం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనకు శుభలేఖ పంపలేదు, నా ఇంట్లో పురుడు పుణ్యాలకి ఆయన రాలేదు, ఆయన ఇంటికి నేను వెళ్ళలేదు. హఠాత్తుగా ఇవాళ నువ్వు దేవుడివి, నాకు మిత్రుడివి, కాబట్టి నాకు సాయం చెయ్యి అని ఎలా వెళ్ళగలను అన్నట్టు పాపం కొంచెం సిగ్గుపడుతూ మొహమాట పడుతూ. అప్పుడు భార్య ఎంత గొప్ప మాట ఉందండి ఆవిడ. అందుకే అలాంటి ఉత్తమురాలైన ఇల్లాలు ఉండాలి. మహాత్మురాలు భార్యగా దొరికితే కుటుంబంలోంచి కష్టాల్లోంచి బయటపడతాం. కుచేలుడు గొప్ప జ్ఞానియే, ఆయన్ని మించిన జ్ఞానం వాళ్ళ ఆవిడకు ఉన్నది. ఆవిడ ఇటు సంసారాన్ని అటు పరమాత్మని రెండింటినీ సమానంగా అర్థం చేసుకుని సమతౌల్యముతో జీవితము గడిపే ఉత్తమురాలు. కొందరు కేవలం భగవద్ధ్యానమే చేయగలరు, కొంతమంది సంసారాన్నే నిర్వహిస్తారు. రెండింటినీ సమన్వయం చేసే శక్తి మాత్రం ఆవిడ దగ్గర ఉన్నది. కాబట్టి ఆవిడ ఏమన్నది, స్వామి ఆయన ఎంత గొప్పవాడో తెలుసిన, రెండు విషయాలు చెబుతా వినండి అన్నది. వరదుడు సాధు భక్త జన వత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగా ఉన్నవాడు నీవరిగిన నిన్ను దూచి విభుడప్పుడ ఇచ్చునూన సంపదల్. స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు వరదుడు అంటే వరములిచ్చువాడు. ఆయన ఎవడైనా భక్తితో ప్రార్థిస్తే వాడి మీద ద్వేషం లేకుండా వాడు ఎంత దుర్మార్గుడైనా సరే క్షమిస్తాడు. ఆయన లక్షణమే వరాలు ఇవ్వడం. ఇక్కడే ఉంది గొప్ప విషయం. ఆయనకి ఏమిటి లాభం? పరమాత్ముడి యొక్క లక్షణం ఎదురుగుండా ఉన్నవాడు జీవుడు, వాడు సుఖపడాలి, అందుకోసం వరాలు ఇస్తాడంతే. ఆయన వాళ్ళని బ్రతుకులో బాగు చేయడం కోసం, ఘోర నరకాలు పొందకుండా ఉండడం కోసం ఆయన క్రీడిస్తూ వారిని రక్షిస్తూ ఉంటాడు. మహాత్ములైన గురువులు అన్నీ మర్చిపోయి సామాన్యులాగా ఇతరులకు ఎందుకింత అన్నం పెడతారు, ఎందుకింత పండు పెడతారు, వాళ్లతో ఎందుకు కలిసి ఉంటారు, తినండి అని ఎందుకు అంటున్నారు, అంటే అన్నం పట్టుకొచ్చి వాళ్ళ మొహాల మీద ఎందుకు పెడుతున్నారు అంటే, వాళ్ళు జీవులు, ఈయన గురుడు, గురువు యొక్క లక్షణం అంతే, ప్రేమించడం భోజనం పెట్టడం అంతే. అక్కడ ఎవరి మీద పక్షపాతం ఉండదు. కాకపోతే భగవంతుడి యొక్క లక్షణం ఏమిటో ఈ రెండో మాటలో చెప్పింది ఆవిడ. వరదుడు అంటే వరాలు ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక 1000 మంది పురాణం వింటున్న వాళ్ళందరికీ వరాలు ఇస్తాడా ఒకేసారి వరం ఇవ్వట? సాధుభక్త జన వత్సలుడు, ఈ 1000 మందిలో మళ్ళీ ఎవడు సాధువో వాడికి వరం ఇస్తాడు. కేవలం సాధువులైనంత మాత్రం చేత వరాలు ఇవ్వకూడదు, వాడు భక్తుడు కూడా అయి ఉండాలి. సాధువులైన భక్తులైన జనుల మీద ప్రేమ కలిగిన వాడు, పుత్ర ప్రేమ కలిగిన వాడు ఆయన. గొప్ప పద్యం అంటారు దీన్ని. అంటే ఏంటి, భగవంతుని యొక్క గుణములు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి హైలైట్ చేసుకుంటూ వెళ్ళటం. మొదటిది వరదుడు, వరములిచ్చువాడు, వరములు అందరికీ ఇవ్వడు ఒకేసారి. సాధుభక్తుల మీద వాత్సల్యం ఎక్కువ చూపిస్తాడు. మళ్ళీ అందరూ సాధువులు అనుకుందాం, 1000 మంది వరాలు పొందడానికి వచ్చారు, అందరూ సాధుభక్త జనులే, కానీ అందరికీ మళ్ళీ ఒకే రకమైన వరం ఇవ్వట. వీళ్లల్లో ఆర్తశరణ్యుడు, ఆర్తి ఎవరికి ఉంటే, అందరూ భక్తులైనంత మాత్రం చేత అందరికీ కష్టం ఉండక్కర్లేదు కదా. కొంతమంది భక్తులైనా దేవుడు దేవుని వాళ్ళు సుఖంగా ఉంటున్నారు, సుఖంగా ఉన్నవాడి దగ్గరికి ముందెందుకు వెళ్ళడం? కాబట్టి వీళ్లలో ఎవడు కష్టముతో అల్లాడిపోతున్నాడో, ఎవడు దారిద్ర్యంతో బాధపడుతున్నాడో, ఎవడు తిండి లేక అల్లాడిపోతున్నాడో అటువంటి వాడి దగ్గరకు ముందు పెడతాడు. అందుకని ఏమన్నారు, ఆర్తశరణ్యుడు కష్టములో ఉన్నవారికి ముందు అభయం ఇస్తాడు. ఆర్తశరణ్యుడు అవ్వాలంటే వాడి దగ్గర ఏముండాలి? ఇప్పుడు గురువు గారు నన్ను రక్షించండి, నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఒక ఆవిడ వచ్చి 10,000 అడిగింది అనుకోండి, ఇవ్వడానికి నా దగ్గర ఉంటే ఇస్తాను, నా దగ్గరే లేకపోతే ముష్టాడి దగ్గరికి వచ్చి ముష్టాడి యాచిస్తే ఉపయోగం ఉంది. అందుకని యాచకుండి యాచకుడు యాచిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. దౌర్భాగ్యుండి దౌర్భాగ్యుడు పట్టుకుంటే ఉపయోగం లేదు. గుడ్డివాడిని చెయ్యి ఊతగా పుచ్చుకొని గుడ్డివాడు ప్రయాణం చేస్తే నూతిలో పడతాట. అందుకని ఇక్కడ అత్యద్భుతమైన మాట వెంటనే ఏమన్నారు మళ్ళీ, ఇందిరావరుడు. కృష్ణుడు ఆర్తశరణ్యుడు ఎందుకు అవుతున్నాడో తెలుసా? ఆ తర్వాత లక్షణం ఉండబట్టి. ఏమిటి ఆ లక్షణం? ఇందిర లక్ష్మీదేవి యొక్క వరుడు భర్త, లక్ష్మీ వల్లభుడు, లక్ష్మి ఆయన దగ్గర ఉంది. ఇందిర అన్నారు కానీ లక్ష్మి అని లేదు అక్కడ, చూడండి. ఇందిర అంటే కరుణ కలిగిన లక్ష్మి. లక్ష్మీదేవి దగ్గర 2 రూపాలు ఉన్నాయి. మొండిగా బీరువలు కూర్చొని కదలదు కొన్ని సందర్భాల్లో, అప్పుడు ఆ లక్ష్మి వల్ల మనకు ఉపయోగం లేదు. కానీ కరుణ కలిగి ఉన్న లక్ష్మి అయితేనో వెంటనే, అయ్యో పాపం వాడు నానాయాతన పడిపోతున్నాడు, ఎందుకు ఆ లాకర్లో బాధపడ్డాం అని పరుగు పరుగునొచ్చి మన జేబులో పడి ఏదో రకంగా కష్టం నుంచి గట్టెక్కిస్తుంది. అలా కష్టములలో ఉన్నవాణ్ణి ప్రేమించి వాడి కష్టం తొలగించే కరుణ కలిగిన లక్ష్మిని ఇందిరా అంటారు. కృష్ణుడు అటువంటి దయాస్వరూపిణి అయిన లక్ష్మీ వల్లభుడు. అందువల్లే ఆర్తులకు అభయమిచ్చి వెంటనే తన దగ్గర ఉన్న లక్ష్మిని వాడి కష్టం తీర్చడానికి పంపిస్తాడు. లక్ష్మి ఉంది, ఉన్నంత మాత్రం చేత ఇక్కడ చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉన్నవాళ్ళందరూ కూడా దేవుళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే దయాపయోధి, ఆయన దయాసముద్రుడు. దయాసముద్రుడు కాబట్టి తన దగ్గర ఉన్న లక్ష్మిని, లక్ష్మి డబ్బంతా నా దగ్గరే ఉంటే ఎలాగా, పోన్లే అందరి దగ్గరికి వెళ్ళు, మత్తపుల్లారావు గారి దగ్గరికి, ఎల్లారావు గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి కష్టాలు తొలగించు అంటాడట. కాబట్టి డబ్బు ఉండడమే కాదు దయ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడిని ఏమంటారు, భగవంతుడు. ఎన్ని లక్షణాలు చెప్పాడు, వరదుడు, సాధుభక్త జనవత్సలుడు, ఆర్తశరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి, భగవంతుడు. ఆ భగవంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, కుశస్థలీపురమునను ఉన్నవాడు. ఆ ఊరికే కుశస్థలి అని పేరు. ద్వారకా నగరం యొక్క అసలు పేరు కుశస్థలి. ఎందుకు కుశస్థలి, పైకేమో ఒకప్పుడు దర్భలు పరిచారు కాబట్టి అది కుశస్థలి అన్నారు. కుశమునిచ్చున్నది, కుశము అన్న కుశలము అన్న ఒకటే, ప్రతి వ్యక్తికి క్షేమమునిచ్చే స్థలం అదొక్కటే, అందుకని అందరినీ అనుగ్రహించే పురం అని దానికి పేరు. అక్కడికి వెడితే ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు. ద్వారకా నగరంలో చచ్చిపోయిన వాడి శవాన్ని సముద్రంలో ఒకసారి ముంచేవారు పూర్వకాలంలో. ముంచితే వాడి శరీరంలో ఎముకలలో శంఖం చక్రాలు ఏర్పడేవి. ఇప్పటికి కూడా మీరు చూడండి, చచ్చిపోయిన శవం కొద్ది రోజులు కనుక ద్వారక దగ్గర ఉన్న సముద్రంలో పడితే ఆ తర్వాత ఎముకల్లో శంఖ చక్రాలు దొరుకుతాయేమిటో. మామూలు గడేవరాల్లో కూడా పశువులు కూడా అందులో పడ్డాయంటే చిత్రంగా ఆ ఎముకల్లో శంఖ చక్రాలు తయారవుతాయి. అంటే వీడు వైకుంఠవాసానికి వెళ్ళబోతున్నాడు అనమాట. భగవంతుడు అనుగ్రహం పొందినవాడి ఎముకలలో శంఖ చక్రాలు వస్తాయి. నేను కళ్ళారా చూసి చెప్పిన మాట, అక్కడ వాళ్ళు చెప్పారు శవాలు అందులో పడితే కొద్ది రోజులు నానితే ఆ నీళ్లలో అందులో శంఖ చక్రాలు పుడతాయంటే. ఓసారి స్వయంగా చూస్తే నిజం అది. గాడిద యొక్క శవాన్ని అందులో తాడు కట్టి ఉంచేశారు. ఓ రాయి కట్టి, రాయి కట్టకపోతే శవం బయటకు కొట్టుకొస్తుంది. ఓ బండరాతికి కట్టి ఓ గాడిద శవాన్ని అందులో ఉంచితే మూడో రోజున దాన్ని ఒలిస్తే ఆ లోపల ఎముకల్లో శంఖం చక్రం దొరికాయి. అది దాని యొక్క గొప్పతనం, ద్వారక యొక్క మహిమది. అందుకే సప్తమోక్షపురాలండి ఇవన్నీ కూడా. శంఖ చక్రాలని మనకి లోపల అందించి మనల్ని వైకుంఠవాసుని చేసి విష్ణుస్వరూపుణ్ణి చేసే కృష్ణుని యొక్క పురం అది. అంత దివ్య స్థలం అది. అటువంటి పురాలకి తరచుగా వెళ్ళాలి. అసలు మనం వెళ్ళడం కాదు, పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఇలాంటి వయస్సు కలిగిన పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు తరిస్తారు. పిల్లల్ని ఎంతసేపు ఈ కాన్వెంట్ చదువుల్లో తోసేసి ఎందుకు పనికి రాకుండా బంధించి వాడి బుర్రలో వికాసం లేకుండా అసలు గాడిదేదో గుర్రం ఏదో తెలియకుండా చేసేస్తున్నాం. ఆవు కనపడితే అది గేది కదా అమ్మమ్మ అంటాడు వాడు. అంటే మనం ఎంత దుస్థితిలో పెడుతున్నాం ఆలోచించండి. అప్పుడప్పుడు తెప్పండి తీర్థయాత్రలకి. మే నెలంతా సెలవులే కదా, ఏం చేస్తారు ఆ టైంలో, తీసుకెళ్ళి ఏదో హాయ్ టీ సెంటర్ దగ్గరికి, లేకపోతే ఇంకో పార్కుకి తీసుకెడితే ఆ పార్కు కెడితే వీడు క్లర్క్ అయి బతుకుతాడు రేపొద్దున. అదే వీడి పార్కు కాకుండా ఏ ద్వారకయో, ఏ కాశీయో, ఏ హరిద్వారమో ఇలాంటి క్షేత్రాలకి తీసుకెడితే ఓ పక్కన ఆనందము కలుగుతుంది, దాంతోపాటు వాడికి విజ్ఞానం కూడా కలుగుతుంది, యావత్ ప్రపంచం తెలుస్తుంది. అంత గొప్ప స్థలం ద్వారక. అటువంటి కుశస్థలీపురంలో యాదవులు తనను సేవిస్తూ ఉండగా ఆ భగవంతుడు సుఖముగా ఉన్నాడు. ఆ భగవంతుడు నువ్వు వెళ్ళావనుకో, నిన్ను చూడగానే ఎందుకు వచ్చావని కూడా అడగడం. మిత్రుల మీద ఆయనకి ఆప్యాయత. పైగా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు రోజు కృష్ణాకృష్ణ అనుకోకుండా ఏ పని చేయటం లేదు కదా. నువ్వు కృష్ణాకృష్ణ అనుకుంటున్న విషయం ఆయనకి తెలుసు. ఆ విషయం మర్చిపోక, ఆయన భగవంతుడు నువ్వే అంటావు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనకి ఇన్విటేషన్ పంపలేదు, ఆయన బాధపడతాడేమో అనుకుంటున్నావు అంటే నువ్వు రోజు జపం చేస్తున్న విషయం ఆయనకి తెలియదనే కదా ఉద్దేశం. నీ ఉద్దేశం మనలో ఉన్న అజ్ఞానం కొంచెం క్షణకాలం కుచేలుడికి వచ్చిందని కనిపెట్టావుడెంతనమాట. మనం ఇక్కడ ఎక్కడో కూర్చున్నాం, ఇక్కడ భాగవతం చెప్పుకుంటున్నాం, ఈ విషయం కృష్ణుడికి తెలియదనా? ఏమండి కాస్త కృష్ణుడికి ఈ భాగవతం జరుగుతున్నట్టు చెప్పండి అని మీరు ఎవరన్నా అన్నారంటే ఆయనకి తెలియకుండా రహస్యంగా ఆయన కథ వింటున్నామో మనం. ఆయన ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అంతా సర్వాంతర్యామే చూస్తున్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కావాలంటే పగల కొట్టద్దు, కానీ కావాలంటే గీకి చూడండి, ఆయన అందులో ఉన్నాడు. ఆయన లేకపోవడం లేదు, ఈ మైకులో ఉన్నాడు, నాలో ఉన్నాడు, వీలో ఉన్నాడు. ఆ నమ్మకం ఉంటే అప్పుడు ఆయనకి వేరే మనం విన్నవించక్కర్లా. నువ్వు రోజు అనుదినము పూజామందిరములో కృష్ణుని యొక్క విగ్రహమును పెట్టుకుని నిరంతరం శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ అని జపం చేస్తున్న విషయం ఆ సర్వాంతర్యామి గ్రహించాడు కాబట్టి నువ్వు వెళ్ళగానే మారు మాట్లాడకుండా అనూన సంపదలు ఇస్తాడు, లెక్కలేనన్ని సంపదలు ఇస్తాడు. పైగా ఆయన ఎంత గొప్పవాడో తెలుసా, కళ్ళలో తను మున్నెరుంగని కలలోనల్ తను ముండెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడా పత్సమయం బునన్ నిజ పదాబ్జాతం బులుల్లం బులో తలపన్ అంతనమెచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చుల్ సునిశ్చల భక్తి భజయిడడే సంపద్ విశేషోన్నతుల్. ఒకడున్నాడు, కలలో కూడా కృష్ణుడిని తలుచుకోలేదు, ఎప్పుడు కృష్ణుడిని తిట్టేవాడు. పైగా అంత దుర్మార్గుడు, నిత్యం కృష్ణద్వేషంతో బతికినవాడు. అసలు ద్వారక లేదు, కృష్ణుడు లేడు, ఈ దేవుడు అనేటటువంటి మాట భ్రమ అని నిరంతరం కృష్ణద్వేషంతో బ్రతికిన దౌర్భాగ్యుడికి అనుకోకుండా కష్టం వచ్చింది. అప్పుడు ఎవరో చెప్పారట, నువ్వు ఈ కష్టం నుంచి బయటపడాలంటే శ్రీకృష్ణుడి పాదములు ఆశ్రయించడం తప్ప మరొక దిక్కు లేదన్నారట. వెంటనే వాడు పాత పగ మరిచిపోయి, కృష్ణుడిని ఎంతో పూర్వం తాను తిట్టిన విషయం మరిచిపోయి, కృష్ణ తెలియక ఎన్నో వాగుళ్ళు వాగాను, తిట్టాను, ఇప్పుడు కష్టంలో ఉన్నాను, రక్షించు బాబో అన్నట్ట. వెంటనే కృష్ణుడు, ఇంతకాలం నన్ను తిట్టావు కదా, ఇప్పుడు కష్టం వస్తే నేను కావలసి వచ్చానా అని దెప్పలేదు. ఆ క్షణమే ప్రత్యక్షమై, నాయనా కష్టం వచ్చిందా, నన్ను పిలిచావా, ఇదిగో నన్ను నేనే ఇచ్చేసుకుంటున్నాను అని తనను తానే సమర్పణ చేసుకుని రక్షించాడు. తన్నైన ఇచ్చున్నన్నాడు ఆయన, అంటే తనను తానే ఇచ్చుకుంటాడు ఆయన. కష్టాలలో ఉన్నవాడు, ఎంతో పూర్వం తిట్టిన దుర్మార్గుడైనా వాడిని రక్షించే స్వామివారు నిశ్చలమైన భక్తితో రోజు ఇంటిలో కూర్చుని తనని పూజించే మనలాంటి వారికి సంపదలివ్వకుండా ఉంటాడా? నువ్వు నిత్యభక్తితో పూజిస్తున్నావు, నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు, వెళ్ళు అనగానే సంతోషపడ్డాడు ఆయన. ఇలా ఉండాలి భార్య అంటే అనుకున్నాడు ఆయన. వాడి దగ్గరికి వెళ్ళండి, వీడి దగ్గరికి వెళ్ళండి, ఉద్యోగానికి వెతుక్కోండి అని అనలేదు ఆవిడ. కృష్ణ పరమాత్మ సేవకు వెళ్ళమన్నది. అందుకని అన్ని పల్లికి అమ్మా నిన్ని సున్న యోక్తుల కలరి భూమి సురుడా కృష్ణుం కననే గుటయక పర సాధన మగునని తన మది దళంచి తన సతితోడం. ఈ విధంగా పలికిన భార్య యొక్క మాటలకి సంతోషపడ్డాడు ఆయన. అద్భుతమైన సలహా ఇచ్చావు. కష్టాలలో ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా నీలాగే భర్తని బాధ పెట్టకుండా మంచి సలహా ఇస్తే అప్పుడు ఆ భర్త కష్టాల్లోంచి బయటపడతాడు. ఓహ్, నీ సలహా నాకు నచ్చింది, ఈ క్షణమే బయలుదేరాలనుకుంటున్నాను, కానీ ఆయన పరమాత్ముడు, నాకు మిత్రుడు, బాల్యమిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేక భగవంతుడి దగ్గరికి వెళుతున్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడన్నా పౌరాణికుడి దగ్గరికి వెళుతున్నప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదో ఒకటి ఇవ్వాలని శాస్త్రం. ఇప్పుడు నేను వెళ్ళేది భగవంతుడు, రాజు, నా మిత్రుడు, ఇన్ని లక్షణములు కలిగిన కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులు ఊపుకుంటూ వెళ్ళడం ఏం బాగుంటుంది? ఒట్టిలో ఒక దండం పెట్టి కృష్ణ అంటే బాగుంటుందా? ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కానుక. ఏదన్నా కానుక పట్టుకెడదామా? కానుకేమైన కొంపోవ గలదే అనొచ్చు. వెంటనే ఆవిడ ఆలోచించింది, కానుక పట్టుకెళ్ళడానికి వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉంటే అసలు పిల్లలు ఎందుకు ఏడుస్తారండి? వాళ్ళు తిండి బాబోయ్ తిండోయ్ అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు. ఈయన ఏదన్నా కానుక పట్టుకెళ్ళొద్దా అన్నాడు. ఆ మహాత్ముని యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు నీవన్నట్టుగా కానుక తీసుకెళ్లవలసిందే అని వెంటనే ఆవిడ ఒక చోట నుంచి కానుక తెచ్చిందిట. ఎందుకో కానీ పోతర గారు తెలుగులో అనువాదం చేయలేదు ఆ విషయం, కానీ సంస్కృతంలో వేదవ్యాసుల వారు సుస్పష్టంగా చెప్పారు, ఇంటిలో బియ్యపు గింజ లేదు అయినా సరే ఆవిడ అటుకులు పట్టుకొచ్చిందిట. యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్ చైలఖండే నతాన్ బద్ధ్వా భర్త్రే ప్రాదాత్తు ఉపాయనం. ఆవిడ పక్కలో పక్కనే ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటి పక్కన ఒక బ్రాహ్మణ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి యాచిత్వా చతురో ముష్టీన్ నాలుగు గుప్పిళ్ళు అటుకులు అడిగి తీసుకొద్దాం అనుకుంది. కానీ వాళ్ళకు నియమం ఉన్నది, ఒక ఇంట్లో ఒకేసారి నాలుగు గుప్పిళ్ళు తీసుకోకూడదు. అందుకనే విప్రాన్ అని బహువచనం వాడారు. వరసగా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ఒక గుప్పిడి అటుకులు తెచ్చింది, రెండో ఇంటికి వెళ్ళి ఇంకో పిడికెడు అటుకులు తెచ్చింది, మూడో ఇంటికి వెళ్ళింది ఇంకో గుప్పిడి తెచ్చింది, నాలుగో ఇంటికి వెళ్ళింది నాలుగు గుప్పిళ్ళు తెచ్చింది. ఈ విధంగా అందుకని నాలుగు ఇళ్లకి వెళ్ళి నాలుగు గుప్పిళ్ళు అటుకులు తెచ్చింది. ఇప్పుడు మరి కుచేలుడు యొక్క నియమానికి ఇది విరుద్ధం కదా. కుచేలుడు ఎట్టి పరిస్థితుల్లో యాచించకూడదు, పక్క వాళ్ళని అడుక్కోకుండా ఏదొస్తే దాంతో బతకాలనే నియమంతో ఉన్నవాడు. ఇప్పుడు ఆవిడ భర్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి నాలుగేళ్లకు వెళ్ళి పిడికిళ్ళు అటుకులు తెచ్చిందంటే ఇది భర్తని అవమానపరిచినట్టు, నియమాన్ని ఉల్లంఘించినట్టు, పాపం చేసినట్టు కదా అని మళ్ళీ మనకు అనుమానం రావచ్చు. ఇక్కడ ఆయన నియమం ఒకటి ఉన్నదండో, తన కోసం అడగకూడదు. తన సొంతానికైతే, తన పిల్లలకు అన్నం పెట్టడానికైతే అటుకులు అడగకూడదు. ఆయన అడిగింది ఎవరి కోసం? భగవత్ సేవ కోసం. ఇప్పుడు ఎవడన్నా వచ్చి తనంత తాను ఏమండి ఆశ్రమస్థాపన చేస్తున్నాను డబ్బులు అడిగాడు అనుకోండి, నన్ను అడిగాడు చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం. ఒక ఆయన మా ఇంటికి వచ్చి ఆశ్రమం నిర్మాణం చేస్తున్నాను డబ్బులు ఇవ్వండి అన్నాడు, చందా ఇవ్వండి అన్నాడు. ఓ 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత నాకు అనుమానం వచ్చి ఏం ఆశ్రమం వండి అంటే గృహస్థాశ్రమం అన్నాడు. అంచేది గృహస్థాశ్రమానికి 1000 రూపాయలు అడగకూడదు తప్ప ఇలాంటి ఆశ్రమాలకు అడగచ్చు. ఇవి అందరికీ పనికొచ్చే కార్యక్రమాలు, ఇవి ఒంటరిగా చేయకూడదని కూడా చేస్తున్నాం. అసలు మంచి మంచి పనులకి అందరికీ అవకాశం ఇవ్వాలి. ఓ అన్నదానం జరుగుతుంది 10 మంది చెయ్యాలి, ఓ గో సంరక్షణ జరుగుతుంది అందరూ అందులో పడేయాలి తలకో కాస్త. ఇలా మంచి కార్యక్రమములకు, దేవతా కార్యక్రమములకు, లోక సంబంధమైన మేలుని చెయ్యేసేటటువంటి కార్యక్రమాలకి అందరూ కలిసి వెయ్యాలి. తన సొంతానికైతే అడగకూడదు. ఇప్పుడు కుచేలుడు తాను తినడానికి అడగలేదుగా, భగవంతుడైన శ్రీకృష్ణుడికి కానుక పట్టుకెళ్ళాలి, ఏమీ లేదు. అందుకని ఆవిడ ఏం చేసిందనమాట, భగవత్ సేవ గనక 4 పిడికెళ్ళు అటుకులు యాచించి తెచ్చింది. తెచ్చిన తర్వాత వాటిని మూట కడదామంటే ఇంట్లో ఒక గుడ్డ లేదు, సంచి లేదు, డబ్బా లేదటండి బాబు ఆ ఇల్లు. అదేమిటో కానీ పాడైపోయినటువంటి అరిటాకుల్లో వేసి ఇంట్లో ఆహారం అట్టే పెట్టుకునేవారు ఎప్పుడైనా దొరికితే అసలు ఎంత చిత్రం ఉంటుందో తెలుసా? ఇంట్లో పడుకోవడానికి ఒక్క మంచం కూడా లేని ఇల్లు ఉంటుందా? కప్పుకోవడానికి దొప్పటీ లేదు. కటిక నేల మీద చింకిపోయిన చాపల మీద పడుకున్నారు వాడు. ఈ కట్టుకున్న గుడ్డలు ఎలా ఉన్నాయి? చిరిగి చిరిగి ఉన్నాయి. అందులో కుచేలుడికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసు? అసలు పేరు సుధాముడు, కానీ ఈ పైరున్న బట్ట మాసిపోయి చిల్లులు పడిపోయి ఉండేది. ఉతికి 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 ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మాయదారు గొడవ చూడడానికి ఎక్కడ చూసినా చిల్లులే. ఇప్పుడు ఈ అటుకులు మూట కడితే ఆ చిల్లుల దాంట్లోంచి ఒక్క అటుకు కింద మిగలదు. శ్రీకృష్ణుడి దగ్గరికి అటుకులు పట్టుకెళ్లేలోపు ఈ చిల్లు గుడ్డలో నుంచి మొత్తం అటుకులన్నీ నేల మీద కారిపోతాయి. చిల్లి కొండలో నీళ్ళ వంటిది అనమాట. పాపం నా చిన్నప్పుడు తెలియక నాకు ఈ చిల్లు చొక్కాలో ఫీజు కట్టమని 50 రూపాయలు జేబులో పెట్టారు. దానికి చిల్లు ఉందని తెలియదు, కింద పడిపోయింది. ఇక చూడండి 50 రూపాయలు ఫీజు కట్టాలి, నేను ఒక్కడి కాదు 5 గురికి కట్టాలి, పైగా 15 రూపాయలు అప్పట్లో ఫీజు అంతే. 10th క్లాస్కి 10 రూపాయలు ఉండేదండి హాయిగాను. గవర్నమెంట్ హైస్కూల్లో చదువుకుంటే ఎంత సుఖం, హాయిగా 10 రూపాయలతో సంవత్సరం చదువుకోవచ్చు. ఎంత బాగా చెప్పేవారు ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. ఇసుకబడిలో చదువుకున్న వాళ్ళే పైకి వచ్చారు. ఇప్పుడు ఇసుకబడులు కాకుండా లక్షలకు లక్షలు డొనేషన్లు కట్టాక ఏ పిల్లల్లో అయినా పెద్ద గొప్ప జ్ఞానం ఉండాలి ఊరికి. అలా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటారు కానీ హార్డ్వేర్ ఇంజనీర్లు వాళ్ళు పాపం. పొద్దునుంచి సాయంకాలం దాకా ఉద్యోగం చేసి 25 ఏళ్లకే బట్టతల, పెళ్లికి ముందు పెళ్లి కొడుక్కి ఆ బట్టతలకే చూసి ఎవరు పిల్లలు ఇవ్వడంలా, తర్వాత వాళ్ళకి పిల్లలు కూడా పుట్టడం లేదు. ఎందుకంటే అసలు అలా కంప్యూటర్ దగ్గర కూర్చోక శరీరం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది అనమాట, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. పిల్లలు బాగు చేయాలండి ఆ కోరిక ఉంది, కానీ ఒకటి వల్ల కాదు, నా వయస్సు అయిపోతుంది క్రమక్రమంగా. ఎవరన్నా భవిష్యత్తులో మంచి సరైనటువంటి పూర్వపు జ్ఞానముతో కూడిన విద్యను ఇవ్వాలన్నమాట. మీకు ఆ రోజుల్లో చెప్పడం ఆశ్చర్యం ఏంటంటే చిల్లు జేబులో 50 రూపాయలు కింద పడిపోతే మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ మా ఇంటికి వెళ్తే దారిలో ఒక చోటలా పడున్నదని ఎవడు తీయలేదు, 10 మంది వెళ్ళారు కానీ ఆ సొమ్ము యోగం ఉంది మళ్ళీ పట్టుకెళ్ళాను అప్పుడు గుర్తుకొచ్చిందనమాట. అందుకే పాపం కుచేలుడి భార్య ఆ చింకిపోయిన వస్త్రంలో మూట కట్టడానికి నానా యాతన పడిందని. ఆయన శరీరం మీద ఉన్న వస్త్రం ఈ కండువా కానీ కట్టుకున్న గుడ్డ కానీ అన్ని చిల్లులు చిల్లులు చిల్లులు. ఆ చిల్లులు గుడ్డ అవడం వల్ల ఆయన బయటికి వెళ్ళడానికి కూడా సిగ్గుపడేవట. అందుకని కు అంటే చెడ్డ, చాలము అంటే వస్త్రం, పాడైపోయిన వస్త్రము ధరించటం వల్ల కుచేలుడు అన్నారు. ఎవరన్నా చింకి గుడ్డలు వేసుకుంటే చింకి గుడ్డ వేసుకున్న వాడల్లా కుచేలుడే. అది తెలియక కుచేల సంతానం ఉండ మొదలెట్టారు. 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళతో కుచేలుడు గారు, 10 మంది పిల్లలు ఉన్నవాడు కూడా ధృతరాష్ట్రుడేగా బోల్ డబ్బున వాళ్ళు లేరేటి. కాబట్టి కేవలం బట్టలు పాడైపోతేనే చింకి గుడ్డలు కట్టుకుంటేనే మనం వీ కెన్ కాల్ హిమ్ యాజ్ కుచేల, ఇంక తక్కిన వాళ్ళందరూ కుచేల అనకూడదనమాట. ఇప్పుడు ఈ కుచేలుడి యొక్క భార్య ఎలాగ ఈ అటుకులు పంపించడం అర్థం కాల, కానీ ఆవిడ చాలా తెలివి ఏంటండి, చైలఖండేన ఈ వస్త్రం యొక్క ముక్కని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి, ఇప్పుడు కండువ ఉందనుకోండి ఈ కండువ మడతలు వేసాం, అలాగే ఆవిడ మడతలు వేసి 10 మడతలు వేస్తే ఏమవుతుందనమాట చిల్లులు కనబడవు. ఈ విధంగా బాగా మడతలు పెట్టి కండువ అందులో ఈ నాలుగు పిడికిళ్ళ అటుకులు మూటగట్టింది అన్నమాట. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి గెంటేయమన్నారు. మంచి తెలివితేటలు ఉండాలి. చక్కగా దాన్ని అలాగే మూటగట్టి ఇప్పుడు ఆ మూట ఆయనకిచ్చింది. మూట వెనక్కి వేళ్లాడేసుకుని ఈ పైన వేళ్లాడుతున్నటువంటి చెంగుని జారిపోకుండా చంక చుట్టూ బిగించుకుని ఇప్పుడు ఈ కండువా అని పుచ్చుకు బయలుదేరాడు. అంటే కండువా చింకి కండువా కొంతేమో చేతికి కట్టుకున్నాడు, మిగతా మూట అంతా అటుకులు మూట, అటుకులు మూట వెనకాతల వేళ్లాడుతుందన్నమాట. ఈ మూట పుచ్చుకుని చింకి కండువా వేసుకుని కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఈ దాన్ని తెలుగులో అనిన ఆ ఇంతి అవుగాక ఎనుతు భర్త శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులముల నొకొన్ని ముడిచి నెయ్యమున ననుప చనియ గోవింద దర్శనోత్సాహియగుచు. ఇప్పుడు ఆయన ఆ శిథిల వస్త్రం కొంగున కట్టబడినటువంటి అటుకుల మూట పుచ్చుకుని గోవిందుణ్ణి చూడబోతున్నాననే సంతోషంతో బయలుదేరాడు ఆయన. పేదవాళ్ళని రక్షించేవాడికి గోవిందుడు అని పేరు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి గోవింద శబ్దం వేశారు. కటిక దరిద్రుల్ని, ఎందుకు పనికిరాని వాళ్ళని, ఇంద్రియములను పటుత్వంతో ఉంచుకోలేని వాళ్ళని రక్షించే పరమాత్మ ఆయన. అక్కడికి బయలుదేరాడు. ఇంకా విడుతున్నంతసేపు ఆయన మనస్సులో ఆనందమేట, ఆహా నా భార్య ధర్మమానని ఇన్నాళ్ళకి ఆ పరమాత్మని కృష్ణుణ్ణి చూడబోతున్నాను, కానీ ఎప్పటికి పడతానో ఏమిటో, కాలినడకన వెళ్ళాలి, తీరా వెళ్ళగలనో లేదో, వెడితే అక్కడ దర్శనం అవుతుందా లేదా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలో వెళ్ళాడు ఆయన. ద్వారకా నగరంబు ఏ రీతి దొత్తునో భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేశు నిభంగి దర్శింపగలనో తద్వార పాలురు ఎక్కడి విప్రుడవు ఇందేల వచ్చదవని అడ్డపెట్టిరేని అప్పుడు వారలకేమైన బరిదానమిచ్చి ఏగెదన ఊహింప అర్థశూన్యుండ నేను అయిన నా భాగ్యము అతని దయార్ద్ర దృష్టి కాక తలపోయనుండేమి కలదటనుచు. లోపల లోపల అనుకుంటున్నాడు ఆయన, నేను ద్వారకా నగరానికి ఎప్పటికెడతాను, ఎన్ని రోజులు గడతాను, లేక ఎన్ని గంటలు గడతాను, అసలు వెళ్ళగలనా లేదా, మధ్యలో నీరసం వచ్చి చతికిల పడతానా, పోనీ కష్టపడి అక్కడ గడతాననుకుందాం. వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు. అంతఃపురంలో ఉన్న కృష్ణుడి దర్శనానికి కాపలా వాళ్ళు వెళ్ళనిస్తారా? ఒక గొప్ప వ్యక్తి డబ్బున్నవాడి ఇంటికి వెళ్ళాలంటే అంత తేలిక లోపలికి వెళ్ళాలంటే గేట్ కీపర్లు ఉంటారు కదా, భటులు, ఎవడెవరానూ ముష్టాడు లోపలికి పోతావా, చెప్పో డొనేషన్ కోసం వచ్చావా అని మెడబట్టి గంటేస్తారేమో. అంటే ఈ భయం ఆ రోజుల్లో కూడా ఉందన్నమాట. అందుకే ఎక్కడో అంతఃపురంలో ఉన్న కృష్ణుణ్ణి ఎలా దర్శించగలను, తీరా లోపలికి వెళ్ళబోతుంటే తద్వారపాలూరు ఎక్కడి విప్రుడ విందేలో వచ్చిదివని అడ్డపెట్టిరే అని కాపలా వాళ్ళు, నువ్వెవడవి, ముష్టివాడివిలో ఉన్నవు చూడడానికి, ఇలాంటి భిక్షుకులంతా లోపలికి అంతఃపురంలోకి వెళ్ళిపోవడమేనా, గుమ్మం దగ్గరే ఉండు అని కర్రలతో అడ్డం పెడితే లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటే అప్పుడేం చెయ్యాలి, పోని కాపలా వాళ్ళు అడ్డం కొడితే వారికి ఏమైనా పరిధానమిచ్చి ఏగదన లంచమిచ్చి లోపలికి వెళ్ళడం. అంటే లంచం ఆ రోజుల్లో కూడా ఉందన్నమాట, మనమేం బెంగెట్టుకొక్కర్లా. అంటే ఆయన అమాయకంగా కృష్ణుడి యొక్క నగరంలో లంచం అనుకున్నాడు, కానీ సహజంగా ఆ కాలంలో కూడా మహారాజుల దగ్గరికి వెళ్ళాలంటే గేట్ కీపర్ల చెయ్యి తడిపితే కానీ, బల్ల కింద చెయ్యి పెడితే కానీ పనులవ్వు అని ఈ ఒక్క ముక్క ద్వారా. పరిధానము అంటే లంచం, లంచం ఇచ్చి లోపలికి వెడదామంటే ఊహింప అర్ధశూన్యుండ నేను, నా దగ్గరే ఉంది బూడిద చింకిపోయిన గుడ్డలోను, కృష్ణుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికే నాలుగు పిడికిళ్ళు అటుకులు, పోనీ ఈ నాలుగు పిటికిళ్లలో ఇద్దరు కాపలా వాళ్ళు ఉంటే చెరువు గుప్పుడు ఇచ్చేడదామంటే ఈ అటుకులు పుచ్చుకుంటారో లేదో, అటుకులు పుచ్చుకునేవాడు కాపలావాడుగా ఉంటాటండి వాళ్ళు మహానుభావులు ఎలాగా. అందుకని అర్ధశూన్యుణ్ణి ఎలా వెళ్ళగలను, అయినా ఎంత పొరపాటు పడ్డాను అని వెంటనే మళ్ళీ సర్దుకున్నాడండోయ్, నేను వెళ్ళేది కృష్ణుడి దగ్గరక, పరమాత్మ దగ్గర గడుతూ లంచం ఇస్తే కాని పనవ్వదు అనుకున్నానంటే నేను అజ్ఞానంలో పడ్డట్టే అని సర్దుకున్నాడు. ఇక్కడ ఈ ఊహ ఎందుకు వచ్చిందో చెప్పమంటారా, దేవాలయాలలో కూడా దేవతా దర్శనమునకు కాపలా వాళ్లలో కొంతమంది చేతులు తడపకుండా దర్శనానికి వెళ్ళలేని దుస్థితి ద్వాపర యుగంలో ప్రారంభమైందిట. ఇప్పటికి లేదా, మనం అడ్డదారుల్లో టిక్కెట్లు కొనుక్కోవడం లేదా, లేకపోతే ఎవడన్నా పనిచేసేటటువంటి వాడి కార్లుచ్చుకోవడం లేదా? ఎన్ని తప్పుడు పనులు చేసి భగవద్ దర్శనానికి పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి. నా బతుకులో ఈ పుష్కరాలు కాదు కానీ ఇప్పుడు కిందటి కృష్ణా పుష్కరాల కంటే ముందు కృష్ణా పుష్కరాల సమయంలో నేను ఒక కాన్వెంట్లో పనిచేశాను. ఆ పనిచేస్తున్నప్పుడు అమరావతికి దర్శనానికి వెళ్ళాం. అమరావతి గుళ్ళోకి వెళ్ళడానికి లంచం ఇస్తే కానీ వెళ్ళడం లేదు. కాపలవాడికి లంచం ఇచ్చి నేను అంటే 24 సంవత్సరాల క్రితం నేను లంచం ఇచ్చి దర్శనానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళకపోతే నా ఒక్కడి కోసం నేను ఒక్కడిని లంచం ఇవ్వకపోతే బస్సు ఆగిపోతుంది. కాన్వెంట్ బస్సు అది. ఆ కాన్వెంట్లో ఉన్న పిల్లలందరినీ నా శిష్యుల్ని వెంటబెట్టుకొచ్చా. మొత్తం ఇబ్బంది, అందరూ దర్శనం చేసుకొచ్చారు. నేను అందులోకి వెడితే తెల్లారితీగా రానట. అందుకని మనసును చంపుకుని 100 రూపాయలు చేతిలో పెట్టి 6 రోజుల్లో 25 ఏళ్ల క్రితం అమరావతిలో దర్శనానికి వెళ్ళి దాన్ని డబ్బిచ్చి వచ్చానండి. నేను 25 ఏళ్ల క్రితం విషయం చెబుతున్నాను. అక్కడెక్కడ కాదు, ఎవడో ఒకడు ఉంటాడు డబ్బుచ్చుకుంటే కానీ దర్శనం ఇవ్వనివాడు. కాబట్టి సృష్టిలో ఆలయాలలో కూడా దేవతా దర్శనమునకు డబ్బిచ్చి వెళ్ళవలసిన దుస్థితి వస్తుందా లేదా? అసలు నిజం చెప్పాలంటే ఎవడేమనుకున్నా పర్వాలేదు కానీ ప్రపంచంలో గల అతి పాపపు సంఘం ఏదన్నా ఉందంటే ఈ భారతదేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ. అంత దరిద్రం మరొకట్లేదు, అంత అధర్మాదాయ శాఖ. ఏదో కొద్దిమంది మహాత్ములు పక్కన పెట్టడం, కొంతమంది ఎప్పుడు ప్రతి చోట ఉంటారు, అందులో అన్ని చోట్ల మంచి చెడ్డ ఉంటాయి, కానీ మూడొంతులు అవినీతితో కుళ్ళిపోతుంది. కొంతమందిని మహాత్ముల్ని మాత్రం ఇక్కడ పెట్టుకు చూడాలి. శ్రీశైలం దేవస్థానం ఉందండి, అక్కడ అనిల్ కుమార్ గారని ఒక పిఆర్ఓ ఉంటాడు. అసలు ఎంత నిజాయితీ పరులు అక్కడ ఉన్న అర్చకులు కానీ అక్కడ ఈవో గారు కానీ ప్రతి సంవత్సరం ఉపన్యాసానికి కడతాను కదా నేను, వాళ్ళు ఆ నామం పెట్టించడం కానీ ఆ విధానం గారు చూస్తే మనస్సు ఆహా అనిపిస్తుంది అనమాట. అలాంటి వాటిని చూసి నేర్చుకోవాలి. ఆ అనిల్ కుమార్ గారి ధర్మమానని ఎవడైనా సరే ఒకే మార్గంలో పెడుతున్నాడు. ఆయనకి ఆ ఈవో గారు సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు నడుపుతున్నారు. అలాగా కొన్ని కొన్ని దేవాలయాలు చూశాను కాబట్టి చెబుతున్నాను అనమాట. అలాగే నేను తెలంగాణలో అది దాని పేరు నరసింహస్వామి వారి దర్శనం చేసుకునేటటువంటి ధర్మపురిలో ఉపన్యాసానికి వెళ్ళాను. అక్కడ అంతే, పేదా లేదు బిక్కీ లేదు. ఇలా ఉండాలి మన దేవాలయాలంటే. అప్పుడు మనకేంటంటే ఆ పై వాళ్ళని బట్టి అక్కడ పాలక వర్గాన్ని బట్టి అప్పుడు మనకు సుఖంగా ఉంటుంది. ఇలా ప్రైవేటు అయితే మనకి ఎలాగో ఇబ్బంది లేదనుకోండి. మహానుభావులైన పీఠాధిపతులకు సంబంధించిన వాటిలో సాధ్యమైనంత వరకు అవినీతి దొరకడం కొంచెం చాలా అరుదుగా ఉంటుంది. ఉండదని అని అనడానికి లేదు, సృష్టిలో ఎక్కడైనా ఉంటాడు కలిపురుషుడు, కానీ ఆ పాపం ఇక్కడ ఉండదన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడు కుచేలుడు లంచం ఇవ్వాలనుకున్నాని అసలు ఈ ఊహే తప్పు. ఎవరో కొంతమందిని దృష్టిలో పెట్టుకుని పరమాత్మ దగ్గరికి వెడుతూ ఈ మాట అనుకున్నానని మళ్ళీ తనకు తానే సర్దుకున్నాడు. సర్దుకుని నా భాగ్యం ఆ కృష్ణుడి యొక్క దయ, నాకు తప్పక శుభం కలుగుతుంది అనుకుంటూ వెళ్ళాట. అలా వెళ్ళగా 7 రోజులు నడిచి కష్టపడి కొంచెం నడిచేవాడు ఆయన నీరసం వల్ల. మొత్తం మీద ద్వారకానగరం చేరాడు. ద్వారకానగరంలో తలుపులు తీసే ఉన్నాయి, ఎందుకంటే సముద్రం మీద నుంచి భూభాగంలోకి రావడానికి ద్వారక సముద్రం మధ్యలో ఉంది కదా. ద్వారకాని నగరం చుట్టూ సముద్రం ఉంటుంది. ఈ సముద్రం నుంచి భూభాగం మీదకి రావాలంటే హౌరా బ్రిడ్జిలా ఒక ఇనప వంతుని ఉంటుందన్నమాట. ఆ ఇనప వంతెన దింపి ఉంటే ఎవరన్నా వెళ్ళొచ్చు. సాధారణంగా రాత్రిపూట ఆ వంతెన ఎత్తేస్తూ ఉంటారు, ఎందుకంటే ఏ శత్రువులు లోపలికి రాకుండా ఉండడానికి. ఆ వంతెన ఈయన వెళ్లే సమయానికి దింపబడి ఉందిట, అందుకని హాయిగా వంతెన దాటి వెళ్ళిపోయాడు. అక్కడికి సగం పని అయినట్టే, ఎందుకని ఆ తలుపే మూసేసి ఉంటే ఎప్పుడు తలుపు దింపితే అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. అలాంటిది లేకపోవటమే సగం శుభం అంటారు దాన్ని. శుభ సూచకంగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళి కృష్ణుడి యొక్క భవనం ఎక్కడుందా అని అడుగుదాం అనుకునే సమయానికి భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల సరిగ్గా ఎదురుగుండా ఉన్న ఒక మందిరం, ఆ మందిరంలో ఉన్నటువంటి ఒక పెద్ద మంచం, ఆ మంచం మీద కూర్చుని ఉన్న రుక్మిణీ కృష్ణులు ఆయనకి దర్శనమిచ్చారు. నిజం చెప్పాలంటే అది కృష్ణానుగ్రహం అంటారు. లేకపోతే అంతఃపురంలో, అది కృష్ణుడు అంతఃపురంలో, ఆ సమయంలో రుక్మిణీ సమేతంగా ఉన్న చోటికి మామూలుగా మానవమాత్రుడు వెళ్ళగలడా? అంటే పరమాత్ముడు ఈయనకి కష్టం లేకుండా ఊళ్ళో గడుగు పెట్టగానే తన ఇల్లే దగ్గరకు వచ్చేలా చేశాడు. ఈయన తీసుకెళ్లి ఇంటి దగ్గర నిలబెట్టాడనమాట. అది కూడా రుక్మిణీదేవి అంతఃపురం ఎదురుగుండా నుంచి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కనపడదట, ఈయనకి మాత్రం ఎదురుగుండా కనపడింది. ఎదురుగుండా ఇప్పుడు కృష్ణుడు